నేను ప్రారంభంలో మీకు చెప్పాను, అమృత్ మిలి అనేటువంటి ఒక వ్యక్తి నాకు దాదాపు 4 సార్లు గన్ను చూపించి వార్నింగ్ ఇచ్చాడని, కారుతో గుద్ది చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని, నేనెవరో తనకు తెలుసని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో తనకు తెలుసని. మీరందరూ కూడా బ్రిటిష్ కుక్కలు, అందుకోసం మీరు ఇంగ్లీషే మాట్లాడతారు. మన భాష అస్సామీస్ భాష, అది మాట్లాడాలి, లేకపోతే హిందీ భాష మాట్లాడాలి. ఈ 2 భాషలు తప్ప నువ్వు వేరేది మాట్లాడితే నేను ఒప్పుకోను. మీరు మా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, లేకపోతే నిన్ను చంపేస్తాను, ఐ హేట్ యూ అని చెప్పినటువంటి వ్యక్తి. ప్రారంభంలో ఈ విషయాన్ని మీతో చెప్పాను. చాలా మంది ప్రార్థన చేశారు, దాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అయితే నిన్నటి దినాన ఈ అమృత్ మిలి, నేను కాలేజ్కి వెళ్ళాను, తను కూడా కాలేజ్కి వచ్చాడు. నిన్నటి దినాన చాలా షాకింగ్ గా నా పక్కకు వచ్చి, నా పక్క నిలబడి, నా మీద చెయ్యి వేసి మిగిలిన స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతున్నాడు. మనం స్టార్టింగ్ నుంచే అజయ్జీతో గాని మనం ఫ్రెండ్షిప్ చేసి ఉంటే, అజయ్జీతో మనం గాని రెగ్యులర్ గా టచ్ లో ఉంటే, మనం ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగి ఉండేవాళ్ళం. కానీ మనం కేవలం మన భాషకే పరిమితం అయిపోయాం అని చెప్పి మిగిలిన వాళ్ళతో కూడా చెప్పాడు. అజయ్జీ అందరిలాగా నేను అనుకున్నట్లు అతడు సంథింగ్ వేరు కాదు, హీఈస్ నాట్ డిఫరెంట్, బట్ ఈ సంథింగ్ స్పెషల్. నిజంగా నేను కూడా అజయ్జీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నాను, మక్కువ చూపిస్తున్నాను అని చెప్పి నిన్నటి దినా నాతో సెల్ఫీ తీసుకున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అది దేవుడు నాకు తెరిచినటువంటి ఒక చిన్న అవకాశంగా నేను భావిస్తున్నాను. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో ఆ వ్యక్తితో ఒక రిలేషన్షిప్ ని చక్కగా మెయింటైన్ చేస్తూ ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించడానికి, మరలా ఆ వ్యక్తి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అమృత్ మిలి, ఎవరైతే నాతో సహవాసం చేయొద్దని అందరికీ వెళ్లి ప్రచారం చేశాడో, అదే వ్యక్తి వచ్చి, నేను అజయ్జీతోనే స్నేహం చేస్తుంటే ఇప్పటివరకు చాలా బాగుండేది, ఇంత మంచి వ్యక్తి నేను పోగొట్టుకున్నాను అని చెప్పి తనే సాక్ష్యం ఇవ్వడం నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. 2వ విషయము, నేను మీకు మొన్న ప్రార్థనా విన్నపాన్ని తెలియచేశాను. నేను మున్మి దత్త అనేటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఆహ్వానించబడ్డాను, కుటుంబంగా మేము వెళ్తున్నామని వెళ్ళాము. మాకైతే సువార్త చెప్పడానికి ఎలాంటి అవకాశం లభించలేదు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి మేము తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ లోనికి రావడానికి దేవుడు మాకు కృప చూపించాడు. దాన్ని బట్టి మేము దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. నేను ప్రారంభంలో తీర్మానం చేసుకున్నాను, ఈ మొదటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, మనం తొందరపడకుండా ముందుగా అసలు ఫస్ట్ వాళ్ళని స్టడీ చేద్దాం, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దామని నేను నా భార్య మాట్లాడుకుని వెళ్ళాము. దేవుని కృపను బట్టి వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమగా ఆహ్వానించారు. తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాలని మేము విజిట్ చేసినప్పుడు, ఆ చుట్టుపక్క గ్రామాల్లో, ఈవెన్ వాళ్ళ గ్రామంలో కూడా ఒక్క సంఘం కానీ ఒక్క విశ్వాసి కానీ లేనేలేదు. అమ్మాయి చెప్తుంది, నా 2 సంవత్సరాల జీవితంలో నాకు ఒక ఫస్ట్ క్రిస్టియన్ ఫ్రెండ్ అంటే నువ్వే. నేను ఇప్పటిదాకా క్రిస్టియానిటీ గురించి విన్నాను, కానీ క్రిస్టియన్స్ నేను చూడలేదు. సో యు ఆర్ మై ఫస్ట్ క్రిస్టియన్ ఫ్రెండ్ అనింది. నాకు నిజంగా చాలా షాకింగ్ కలిగించింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, కనీసం క్రీస్తుని గురించి విననటువంటి వాళ్ళు ఎక్కడో దీవులు, ఎక్కడో అడవుల్లోనో దీవుల్లోనో కాదండి, మన భారతదేశంలోనే ఎంతో మంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల అసలు అస్సామీస్ ఈ ప్రాంతాలని, ఎందుకంటే ఇప్పటిదాకా నేను ట్రైబల్స్ ప్రాంతంలో ఉన్నాను, ట్రైబల్స్ మధ్యలో ఉన్నాను, వీళ్ళ దగ్గర నాకు ఫ్రీ యాక్సెస్ ఉంది, కానీ స్థానికంగా ఉండేటువంటి అస్సామీస్ను చేరుకోవడం చాలా కష్టమని విన్నాను నేను. బట్ అయినప్పటికీ ఫస్ట్ టైం విజిటేషన్కి మాకు దేవుడు కృప చూపించాడు. ఫస్ట్ టైం ఒక అస్సామీస్ ఇంటికి, అందులో ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి మేము వెళ్ళాము. వాళ్ళ ఇంటి ముందే పెద్ద నామ్ గారు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ నామ్ గార్స్. నేను అడిగాను, వాట్ యూ విల్ డూ ఇన్ ద నామ్ గార్, అక్కడ ఎవరుంటారు, ఏ మీరు ఏ దేవుణ్ణి అక్కడ మీరు కొలుస్తారు అని. తను షాకింగ్ గా నాకు ఒక మాట చెప్పింది, అజీజీ మేము పర్టికులర్ గా ఒక దేవుని కరెంటు ఏమో ఆరాధన చేయం. ఈ సీజన్ అంతా స్త్రీలు వస్తారు, స్త్రీలు కూర్చొని నామ్గర్లో భజనలు చేస్తారు. ఇంకొక సీజన్ లో పురుషులు వస్తారు, తర్వాత ఇంకొక సీజన్ లో పురుషులు స్త్రీలు అందరూ కూడా కలిసి వచ్చి, అది కూడా ప్రతి దినం అంట, ప్రతి దినము వాళ్ళు నామ్గర్కి వెళ్తారు. మరి వాళ్ళు దేన్ని వర్షిప్ చేస్తున్నారు అని అంటే, వాళ్ళు దేన్ని వర్షిప్ చేస్తున్నారంటే పాజిటివ్ స్పిరిట్ అట. పాజిటివ్ స్పిరిట్ ని మేము వర్షిప్ చేస్తాము. మేము అలా వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పాజిటివ్ స్పిరిట్ మాలోనికి వస్తుంది. ఆ స్పిరిట్ మాకు అన్ని పాజిటివ్ గా మా మైండ్ సెట్ చేస్తుంది, మాకు పీస్, నెమ్మది, శాంతి. నేను అడిగాను, ఇవన్నీ మీకు నిజంగా లభిస్తాయా, నిజంగా మీరు అక్కడ కూర్చొని మీరు అట్లా చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు నిజంగా ఆ ఎనర్జీని ఇస్తుందా అని అంటే, వాళ్ళు అవును మాకు చాలా పీస్ఫుల్ గా ఉంటది, మాకు చాలా నెమ్మదిగా ఉంటది, పాజిటివ్ ఎనర్జీ వలన మేము అనేకమైన మిరాకల్స్ ను పొందుకుంటున్నాం కూడా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. మేము జస్ట్ వాటన్నిటి కూడా వింటా ఉన్నాం, విన్నాము, వాళ్ళ గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అస్సామీసుల యొక్క పరిస్థితి. కొన్ని వందల వేల నామ్గర్లు ఉన్నాయి, ఎక్కడ పట్టినా అవే. వాళ్ళు అసలు వై షుడ్ బి ట్రై అనదర్ గాడ్, అసలు మాకు అసలు అవసరత లేదు, మాకు కావాల్సిన విఆర్ గెట్టింగ్ అని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో ప్రార్థన చేయడం ఒక్కటే కారణం, బలమైనటువంటి అవకాశం అని అనుకున్నాను నేను. సో కాబట్టి ఈ మున్మీ దత్తా కుటుంబంతో ఇలాగే రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఆ కుటుంబాన్ని ముందుగా ప్రభు కొరకు సంపాదించడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అమృత్ మిల్ యొక్క రక్షణ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రస్తుతానికి మనం మూడో అధ్యాయంలో ఉన్నాము. మూడో అధ్యాయంలో 1-6 వరకు గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. 3:1-6 ఉన్నటువంటి లేఖన భాగంలో కొత్త నిబంధన యొక్క పరిచారకుల గురించి, సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఈ న్యూ టెస్టమెంట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ గురించి మనం మొదటి 6 వచనాల్లో మనం చూసాం. తర్వాత 7-18 ఉన్నటువంటి భాగంలో క్రొత్త నిబంధన యొక్క మహిమను గూర్చి మనం చూస్తాము అని చెప్పి నేను మేము చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 7 వచనాన్నించి కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. నేను చదువుతున్నాను, చూడండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. 9 శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదు కలదగును. అత్యధికమైన మహిమ దీనికుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను, తగ్గిపోవునదే మహిమ గలదయ్యుండి నడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదయ్యుండును కదా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ భాగంలో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు కంపారిజన్ చేస్తూ ఉన్నాడు పౌలు. యూదులకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును, సంఘమునకి ఇవ్వబడినటువంటి నూతన నిబంధనను, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ధర్మశాస్త్రమును గురించి పౌలు కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ధర్మశాస్త్రము గురించి పౌలు కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. చూడండి ఒకసారి ఆరో వచనంలో కూడా వెళ్తే మనకు అర్థమవుతుంది, ఆయన క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారం అవుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరము దేని గురించి ఇక్కడ పౌలు సంబోధిస్తున్నాడు అంటే, రాళ్ల మీద రాయబడినటువంటి చెక్కబడినటువంటి ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ అంటే న్యూ టెస్టమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ జీవింపచేయను, పాత నిబంధన చంపుతుంది అని అన్నాడు. తర్వాత ఏడవ వచనంలో మరణ కారణమగు పరిచర్య అని అన్నాడు. ఇది కూడా ధర్మశాస్త్రమును ఉద్దేశించే ధర్మశాస్త్రముకు సంబంధమైన పరిచర్య మరణ కారణమయ్యేటువంటిది, అది రాళ్ల మీద చెక్కబడినది, అది కేవలము అక్షరములకు మాత్రమే సంబంధించినది అని అన్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో తగ్గిపోవు మహిమ గలదై, అంటే ధర్మశాస్త్రము మహిమ తగ్గిపోయేదిగా ఉంది అని మాట్లాడాడు. ధర్మశాస్త్రము చంపేదిగా ఉంది అని అన్నాడు. అంటే ఏంటి దాని యొక్క భావం? దాని యొక్క భావం ఏంటి? ధర్మశాస్త్రము సంబంధించినటువంటి పరిచర్య అది మరణానికి కారణమవడం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ధర్మశాస్త్రము మరణాన్ని కలుగ చేయదు. ఈ స్టేట్మెంట్ ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ధర్మశాస్త్రము మరణాన్ని కలుగ చేయదు. అయితే మరణాన్ని కలుగ చేసేది ఏంటి? పాపము. పాపము వలన మరణం అనేటువంటిది సంభవిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపం చేసిన మనుషులకు మరణ శిక్షను విధిస్తుంది. ఓకేనా? ధర్మశాస్త్రము మరణమును కలుగ చేయదు. మరణమును కలుగ చేసేటువంటిది పాపము. పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపము చేసిన మనుషులకు మరణ శిక్ష విధిస్తుంది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన పరిచర్య మనుషులకు అది శిక్షావిధిని కలుగజేస్తుంది, శిక్షావిధికి గురి చేస్తుంది. కానీ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు పరిచర్యకు సంబంధించినది, ఇది నీతికి కారణమైనది. ఇది ఇంకొంచెం మీకు అర్థం కావడానికి నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ధర్మశాస్త్రము మరణము కలుగ చేస్తుంది అనంటే, ధర్మశాస్త్రము మరణముకు కారణమవుతుంది అనంటే, ధర్మశాస్త్రము అది జీవింపచేయదు అనంటే, దాని భావం ఏంటో మీకు కొంచెం సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ధర్మశాస్త్రంలో ఏముంది? అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ప్రవర్తించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని ఆజ్ఞలున్నాయి. నువ్వు ఇలా తప్పు చేస్తే నీకు ఈ శిక్ష విధించబడుతుంది. నువ్వు ఎదుటివానికి కన్ను తీస్తే నీకు కూడా కన్ను పెరికి వేయబడుతుంది. కంటికి కన్ను, పంటికి పన్ను. ధర్మశాస్త్రము కొన్ని ఆజ్ఞలను ఇచ్చింది. దొంగతనం చేయడం నేరము, వ్యభిచారం చేయడము నేరము. ఇదిగో దొంగతనం చేస్తే ఈ శిక్ష పడాలి, వ్యభిచారం చేస్తే ఈ శిక్ష పడాలి. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు నేను ఏం చేసినా కానీ అది నాకు పాపముగా పరిగణించబడదు. ధర్మశాస్త్రము లేనప్పుడు నేనేం చేసినా అది నాకు వర్తింప చేయబడుతుంది. నన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు, ఇది తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నేను ఏమైనా చేసినప్పుడు అది తప్పు, అది పాపము అని నాకు బయలుపరిచింది. ధర్మశాస్త్రం లేకపోతే నేను చేస్తున్నది తప్పు అన్న సంగతి నాకు తెలియదు. ధర్మశాస్త్రము లేనప్పుడు మనస్సాక్షి పనిచేసింది, మనస్సాక్షి ప్రకారం వాళ్ళు జీవించారు. తీసినందుకు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకి దేవుడు ఆదాముకి పండు తినద్దు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఒకవేళ దేవుడు ఆదాముకు పండు తినద్దు అనే ఆజ్ఞ గాని జారీ చేయకుండా ఉండుంటే ఆదాము ఆ పండు తినుంటే అది పాపమై ఉండేది కాదు. కానీ దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆదాము పండును తిన్నాడు కాబట్టి, వద్దు అని చెప్పిన తర్వాత కూడా తిన్నాడు కాబట్టి అదేమైంది, అది పాపమైంది. ఇంట్లో ఒక పాత్రలో కొన్ని స్వీట్స్ ఉన్నాయి, నువ్వు కుమారుడివి, నీకు స్వతంత్రత ఉంది, నువ్వు వెళ్ళి ఆ డబ్బాలో స్వీట్ని తీసుకొని తిన్నావు, దట్ ఈస్ నాట్ రాంగ్, అది తప్పు కాదు. కానీ మీ మమ్మీ బయటకు వెళ్ళేటప్పుడు అది పనిగా స్పెసిఫిక్ గా నొక్కి చెప్పింది, అరే ఆ డబ్బాలు అవి ఉన్నాయి, నువ్వు దాన్ని ఓపెన్ చేయొద్దు తినద్దు అని. సో ఇప్పుడు ఈ వ్యక్తి మరలా వెళ్ళి వాటిని తీసుకొని తిన్నాడు అనుకోండి, అప్పుడు అది ఏమైంది, తప్పైంది, పాపమైంది. ఎందుకని, వాస్తవానికి స్వీట్ తినడం పాపం కాదు, కానీ ఇచ్చిన ఆజ్ఞను తృణీకరించడం పాపం. ఆదాము పండు తినడం పాపం కాదు, కానీ చెప్పిన మాట వినకుండా తిన్నాడు చూసారా, అది పాపం. ఆజ్ఞను అతిక్రమించాడు చూసారా, అది పాపం. సో ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇలా ప్రవర్తించకూడదని ఆజ్ఞను జారీ చేసిన తర్వాత పాపం అనేటువంటి దానికి బలం చేకూర్చబడింది. ఆ పండుకు అంతకుముందు బలమేం లేదు, ఆ స్వీట్కి అంతకుముందు ఏం బలం లేదు, దాన్ని తిన్నా తినకపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే దానికి ఒక ఆజ్ఞ వచ్చిందో దానికి బలం వచ్చింది. దానికి మాటలు లేవు కానీ మాటలుంటే, ఉదాహరణకి ఏ ఇప్పుడు మీ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు మీ మమ్మీ చెప్పేసి వెళ్ళింది నన్ను తినద్దని, నువ్వు తిన్నావు అనుకో ఫినిష్, మీ మమ్మీ వచ్చి నేను బాగా కొడుతుంది, నీకు దెబ్బలు పడతాయి. దానికి మాటలు లేవు, మాటలుంటే అది అలా మాట్లాడగలదు. ఇప్పుడు దానికి ఏమొచ్చింది, ఆ స్వీట్కి బలం వచ్చింది. సో ధర్మశాస్త్రము పాపానికి బలం చేకూర్చింది అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేటువంటిది ప్రశ్నించటానికి వీలైంది, అంతకుముందు పాపం అనేటువంటిది లేదు. సో ఇప్పుడు నువ్వు పాపం చేస్తే పాపం వల్ల నీకు వచ్చే జీతము మరణమని నీకెవరు తెలియచేస్తున్నారు, ధర్మశాస్త్రం తెలియచేస్తా ఉంది. మీకు వీలైతే సమయం ఉన్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక మొత్తం చదవండి. బహుశా ఒకవేళ మీకు ఎవరైనా సరే రోమిలకు రాసిన పత్రిక మీద ఇలాగా మార్నింగ్ డివోషన్స్ తీసుకుంటుంటే చాలా సంతోషం. రోమిలకు రాసిన పత్రికలంతా కూడా పౌలు ఈ వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ధర్మశాస్త్రమునకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసము, ధర్మశాస్త్రము కంటే నూతన నిబంధన ఏ రీతిగా మహిమ కలిగినది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన మహిమ తగ్గిపోయిందా? కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన మహిమ తగ్గిపోయిందా? అలా అని కాదు, అలా అని కాదు. చూడండి, 9వ వచనం చదువుతాను, శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినది అయితే. అంటే అది మహిమ లేనిదని చెప్పడం లేదు, అది ధర్మశాస్త్రము తప్పు చేసినవని శిక్షించు అని చెప్తా ఉంది. అతడు తప్పు చేశాడు, అతనికి శిక్ష విధించబడాలి, అది మహిమ కలిగినదే. అయితే నీతికి కారణమైన పరిచర్య అనగా నూతన నిబంధన, క్రీస్తు ద్వారా వచ్చినటువంటి పరిచర్య, ఇది ఏం చేస్తుంది? నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగును. అంటే అది మహిమ లేనిది కాదు, అది మహిమ తగ్గిపోయినది కూడా కాదు, దాని మహిమ అంతరించిపోలేదు. కానీ ఈ నూతన పరిచర్య, ఈ నూతన నిబంధన పరిచర్య వచ్చిన తర్వాత దీని మహిమ, ఆ మహిమను హైలైట్ చేసింది. ఆ మహిమ కంటే ఈ మహిమ మరి ఎక్కువగా హైలైట్ అయింది. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి. గ్రహాలు స్వయం ప్రకాశక శక్తి లేనివి, వాటికై అవి ప్రకాశించవు. కానీ నక్షత్రాలు స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉంటాయి. నక్షత్రం అనేటువంటిది అది ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు ఆకాశంలో మనం కొన్ని వేల కోట్ల నక్షత్రాలని సాయంత్రం పూట అలా చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా ప్రకాశించేటువంటి, అవన్నీ నక్షత్రాలే, నక్షత్రాలు కాబట్టి అవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు సూర్యుడు కూడా ఎవరు? సూర్యుడు కూడా నక్షత్రమే. కానీ సూర్యుడు ప్రకాశించేదానికి మిగిలిన నక్షత్రాలు ప్రకాశించేదానికి వ్యత్యాసం ఉందా లేదా? వ్యత్యాసం ఉంది. సో సూర్యునితో మనం పోల్చుకున్నప్పుడు వాటి యొక్క ప్రకాశము తక్కువగా మనకు కనబడుతుంది. అలానే అవి ప్రకాశించడం లేదని కాదు, అవి నక్షత్రాలు అవి కూడా ప్రకాశిస్తూనే ఉన్నాయి. కానీ సూర్యుని ప్రకాశముతో పోల్చుకుంటే దాని ప్రకాశము తక్కువగా కనబడుతుంది, వాటి యొక్క ప్రకాశము తక్కువగా కనబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమిందు ఏమిటారా, జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ధర్మశాస్త్రము మహిమ కలిగినదే, అది మహిమ లేనటువంటిది కాదు. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రముకు సంబంధించినటువంటి మహిమే ప్రకాశము కలిగినదైతే, ఎందుకంటే ఆ రోజు మోషే ధర్మశాస్త్రమును తీసుకొని పర్వతము దిగి ఆయన క్రిందకు దిగి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ మహిమను చూడలేకపోయారు. అందుకోసమే మోషే ఏం చేశాడు, ముఖము మీద ముసుగేసుకున్నాడు. కానీ ఆ రోజు ఆ మోషే మీదకు ఉన్నటువంటి ఆ మహిమ అది కొంచెం తగ్గిపోవచ్చేటువంటిదే. కానీ దాన్నే ప్రజలు చూడలేకపోయారు. మరి అలాంటిది నీతికి కారణమైనటువంటి పరిచర్య, ఈ నూతన నిబంధన పరిచర్య, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిచర్య ఇంకెంత మహిమ కలిగినది, ఇది ఎంత ప్రకాశవంతమైనటువంటిది, ఇది తగ్గిపోయేటువంటిది కాదు, అది స్థిరముగా నిలిచి ఉండేటువంటిది. అది పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయినను, 7వ వచనం చదువుతున్నాను, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది, క్షమించండి, 11వ వచనం చదువుతున్నాను, తగ్గిపోవునదే మహిమ కలిగినదై ఉండినెడలా. ఇక్కడ తగ్గిపోయినది అంటే మోషే ముఖం మీద దాని గురించి మాట్లాడుతున్నాడు. తగ్గిపోయినదే మహిమ గలదై ఉండినెడలా, నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసుకునెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో ఇక్కడ పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే మోషే ముఖం మీద ముసుకు వేసుకున్నాడు. ఎందుకని? ఆ రోజు మోషే ధర్మశాస్త్రమును తీసుకుని దేవుడిచ్చిన ఆజ్ఞలు తీసుకుని పర్వతం నుంచి దిగి వచ్చేటప్పుడు ఆ పైన దేవుని మహిమ, దేవుని ప్రకాశము మోషే మీద పడింది. మోషే దిగి వచ్చేటప్పుడు మోషే ప్రకాశిస్తూ వచ్చాడు. మోషేకి మీద పడినటువంటి ఆ రిఫ్లెక్షన్నే ప్రజలు చూడలేకపోయారు. అందుకోసం మోషే ముసుగు వేసుకున్నాడు. మరి ఇప్పుడు డైరెక్ట్గా చూడాలంటే మరి ఈ మహిమ ఇంకెంత గొప్పది. ఆ రోజు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు, మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము, మరియు వారి మనస్సులు కఠినములాయన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. ఏం చెప్పడానికి ఇక్కడ పౌలు ప్రయత్నం చేస్తున్నాడు? కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, పౌలుకు ఇట్టి నిరీక్షణ అంటే నిత్య జీవమునకు గల నిరీక్షణ ఉన్నది గనక అతడు బహుధైర్యము గలవాడు. అతడు క్రీస్తు సువార్తను బహిరంగముగా ధైర్యంతో బోధిస్తున్నాడు. అతడు మోషేవలే ముఖము మీద ముసుకు వేసుకోలేదు. యూదుల సమాజ మందిరంలో ప్రతి వారము పాత నిబంధన, అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం చదవడం ఆచారం. ఈ ఆచారము యూదుల మధ్యలో ఇంకా వాడుకలో ఉంది. యూదులు మోషేను, అనగా పాత నిబంధనలో మొదటి 5 పుస్తకములు చదువుతున్నప్పుడు
ఆ ముసుగు వారి హృదయముల మీద అలాగే ఉంటూ ఉన్నది. ఆ ముసుగు అవిశ్వాసమనే ముసుగు. యూదులు మోషేను వాస్తవముగా నమ్మలేదు, అందువలననే యూదులు క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచలేదు. వారి అవిశ్వాసం వలన వారి మనస్సులు కఠినముగా మారాయి, వారి హృదయములలో చీకటి అలాగే ఉండిపోయింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే మనుషుల హృదయములను కప్పిన ముసుగు తొలగించబడుతుంది. క్రీస్తునందు దేవుని మహిమ ముసుగు లేకుండా సంపూర్ణముగా బయలుపరచబడింది. మనము క్రీస్తును వెంబడించినప్పుడు దేవుని మహిమతో ఆయన వెలుగులో మనం నడుస్తాము. ఇది పౌలు యొక్క భావన. మోషే చేత వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ వాస్తవానికి వాళ్ళ మోషేనే నమ్మలేదు. మోషేనే ప్రతిసారి వాళ్ళు అవమానపరుస్తూ వచ్చారు, మోషేనే వాళ్ళు కించపరుస్తూ వచ్చారు. మోషే చేత ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును మేమందరం కూడా అనుసరిస్తాము అని అందరు కూడా చేతులెత్తారు. ఆ రోజు మోషే వాళ్ళని అడిగాడు, మీరందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి మీరు సిద్ధమా అంటే, మేమందరం కూడా సిద్ధమే, ధర్మశాస్త్రం ప్రకారం మేము జీవిస్తామని మాట ఇచ్చారు. కానీ ఎవ్వరు కూడా ఆ మాట మీద నిలబడలేదు. వాళ్ళందరూ కూడా మాటను తప్పారు. వాళ్ళందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించడం ప్రారంభించారు. అందుకోసమే వాళ్ళు ఆ పాత మహిమనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే, ఆ పాత మహిమకే వాళ్ళకి బోధపడకపోతే, దాని ప్రకారమే వాళ్ళు జీవించకపోతే, దానినే వారు నమ్మకపోతే, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నీతికి కారణమైనటువంటి ఈ మహిమ వారికి ఇంకే విధంగా అర్థమవుతుంది? అది వారికి అర్థం కాకుండానట్లు ఇంకా వారి మీద ఆ ముసుగు అలాగే ఉండిపోయింది. ఆ ముసుగును తొలగిస్తే తప్ప యూదులకు క్రీస్తు ఎవరో, క్రీస్తు నీతి ఏంటో, క్రీస్తు పరిచర్య ఏంటో, నూతన నిబంధన ఏంటో వారికి అర్థం కాదు. మీరు గమనించండి, ఈ రోజు కూడా యూదుల మధ్యలోనికి మీరు వెళ్లి సువార్తను ప్రకటించండి, వాళ్ళు ఒప్పుకోరు. మెస్సీయా వస్తాడు అని వాగ్దానం ఉందా? ఉంది. దాని గురించి వాళ్ళకి తెలుసా? తెలుసు. ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నారు. కానీ యేసయ్యను మాత్రం వాళ్ళు అంగీకరించరు. ఎందుకని? వారి మీద ఆ ముసుగు అలాగే ఉండిపోయింది. వారు అందుకోసమే యేసుప్రభు యొక్క మహిమను వారు అర్థం చేసుకోలేకపోయారు. అందుకోసమే వారు నూతన నిబంధనను వారు ఇంకా అంగీకరించలేకపోయారు. ఇంకా వారి పాత నిబంధనలోనే ఆ రీతిగానే ఉండిపోయారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రొత్త నిబంధనలోనికి, వాస్తవానికి అత్యధికమైన మహిమలోనికి మనము వచ్చాము, చేర్చబడ్డాము. కానీ ఈరోజుకి కూడా ఇంకా మరణ కారణమైనటువంటి ధర్మశాస్త్రమే మనం అనుసరిస్తున్నాం. అలాని ధర్మశాస్త్రం మనకు అవసరం లేదా? అవసరం లేదని కాదండి, ధర్మశాస్త్రం అవసరం లేదని కాదు. ధర్మశాస్త్రము క్రీస్తునందు పరిపూర్ణముగా నెరవేర్చబడినది. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి యేసుప్రభు రాలేదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రములో తప్పు చేసిన వారికి శిక్ష విధించబడుతుందని రాయబడుతుంది. అయితే మరి ఆ శిక్షకు విమోచన ఎక్కడ ఉంది అంటే, ఇదిగో క్రీస్తులో ఉంది అని చెప్పి అది క్రీస్తును బయలుపరుస్తూ ఉంది. మెస్సీ వస్తాడు, క్రీస్తు వస్తాడు, క్రీస్తు వచ్చినప్పుడు ఇదిగో మీకు పాపముల నుంచి పరిపూర్ణమైనటువంటి విమోచన, మీరు అర్పించేటువంటి గొర్రెల వల్ల కానీ మేకల వల్ల కానీ బలుల వల్ల కానీ మీకు పరిపూర్ణమైన రక్షణ లభించదు. ఇదిగో క్రీస్తు వచ్చినప్పుడు, అత్యధికమైన మహిమ వచ్చినప్పుడు, నూతన నిబంధన వచ్చినప్పుడు అక్కడేముంటుందంటే అక్కడ కృప ఉంటుంది. అందుకోసం ఒక భక్తుడు అంటాడు, ప్రాత నిబంధనని అతడు ఏమంటాడంటే, ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ ట్రూత్, అది సత్యము, వెరాజ్ న్యూ టెస్టమెంట్ ఈజ్ ఎ గ్రేస్, ఇది కృప. కృప సత్యములు క్రీస్తునందు కలిసి ఉన్నవి. సత్యం ఏం చెప్తుంది? తప్పు చేసిన వాడు శిక్షించబడాలని చెప్తుంది. కృప ఏం చెప్తుంది అంటే, నూతన నిబంధన ఏం చెప్తుంది? తప్పు చేసిన వాడిని క్షమించండి అని చెప్తుంది, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. వాస్తవానికి కృపా సత్యములు ఈ రీతిగా కలిసి ఉండడానికి కుదురుతుందా? కలిసిందని కుదురుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేస్తే మనం బయట ప్రజలను చూస్తూ ఉంటాము, ఒకవైపు నుంచి ప్రజలందరూ అతన్ని చంపేయండి చంపేయండి అని కేకలు పెడుతుంటే, మరొక పక్క ఈ మానవ హక్కులు కలిగినటువంటి వాళ్ళు లేదు, అతన్ని బ్రతకనివ్వాలి అతన్ని చంపేటువంటి హక్కు ఎవరికి లేదని వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పక్క పక్కనే నిలబడి పనిచేయడం కుదురుతుందా? కుదరనే కుదరదు. కానీ జాగ్రత్త, మనం గమనిస్తే క్రీస్తునందు కృప సత్యములు రెండు ఇమిడి ఉన్నాయి. క్రీస్తు మాత్రమే కృపా సత్యములను ఆయన నెరవేర్చగలడు. ఎలా? ఉదాహరణకి నీవు నేను పాపం చేశాం. సో ఇప్పుడు సత్యం ప్రకారం అంటే పాత నిబంధన ప్రకారం ఏం జరగాలి? శిక్ష విధించబడాలి. ఆయన సత్యమైనటువంటి దేవుడు కాబట్టి పాపానికి శిక్ష విధించాడు. కానీ కృప ఏం చెప్తుంది? తప్పు చేసిన వాడిని క్షమించండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. ఈయన కృప కలిగిన వాడు కూడా కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఆ శిక్షను తన మీదకి తీసుకున్నాడు. పాపానికి శిక్ష పడిందా? ఎస్, శిక్ష పడింది. మరి ఆ శిక్ష నీ మీద పడిందా? నీ మీద పడలేదు, అది ఆయన మీద పడింది. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సత్యాన్ని నెరవేర్చాడు, కృపను నెరవేర్చాడు. సో కాబట్టి ఈరోజు నీ మీద పడవలసిన శిక్ష ఈయన మీదకు వేసుకున్నాడు, ప్రభు మీదకి వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నీకేమొచ్చింది? ఇప్పుడు నీకు మరణం రాలా? నీకు జీవం వచ్చింది, ఒక అవకాశం వచ్చింది. అది దాని యొక్క భావం. పాత నిబంధన మరణాన్ని కలగజేస్తుంది, కృత నిబంధన జీవాన్ని కలగజేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన నిన్ను తప్పు చేశావు కాబట్టి ఇతనికి శిక్ష విధించబడాలని చెప్పి శిక్షను బయలుపరుస్తుంది. కృత నిబంధన ఏం చేస్తుందంటే కృప ద్వారా ఆ శిక్షను తన మీదకు తీసుకుని ఆ మరణం నీ మీదకు రాకుండా చేస్తూ నీకు జీవించడానికి మరొక అవకాశం కల్పిస్తూ ఉంది. కాబట్టి కృత నిబంధన మరి ఎక్కువ మహిమ కలిగినటువంటిది, ఇది జీవింపచేసేటువంటిది, ఇది మరొక అవకాశమును ఇచ్చేటువంటిది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ కృత నిబంధనని మనం ఏ విధముగా అర్థం చేసుకున్నాం, ఈ కృత నిబంధనకి మనం ఏ రీతిగా అనుసరిస్తున్నామో మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుకు తీసివేయబడును. ప్రభు వైపుకు తిరగాలి, అప్పుడే ఆ ముసుగు తీసివేయబడుతుంది. ఇది యూదులకు మాత్రమే కాదు, ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు కూడా వర్తింప చేస్తుంది. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది మన మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలుగచేసి మనం సత్యాన్ని చూడలేనటువంటి స్థితిలోనికి ఈరోజు సంఘాన్ని తీసుకుని వెళ్ళాడు. వాడెవరు? మన శత్రువు. మన శత్రువు అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే, ఈరోజు కృత నిబంధనలో ఉన్నటువంటి సత్యములను అనుసరించకుండా మనల్ని అడ్డుకట్ట వేస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో నేను ఒక దగ్గర ఒక ప్రసంగం విన్నాను, మధ్యలో చిన్న డిస్కషన్ కూడా జరిగింది. ఆయన ఏమంటాడంటే, మనకు రోగములు రావడం దేవుని చిత్తం కాదు, మనం అప్పులు కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు, మనం పస్తులు ఉండడం దేవుని చిత్తం కాదు, మన దేవుడు రాజాతి రాజు, మనము ఆ రాజాతి రాజుకు బిడలము, మనము రాజరికము కలిగినటువంటి వారము, సో మనం రాజుల్లాగే మనం జీవించవలసినటువంటి వారము అని ఆయన బోధన చేస్తా ఉన్నాడు. నేను అడిగాను, నాకు ఏదైనా సపోర్టు రెఫరెన్స్ ఇస్తావా అని అన్నాను. ఆయన నాకు చాలా సపోర్టివ్ రెఫరెన్సెస్ ఇచ్చాడు, కానీ క్రీస్తునందు దేవుడారా, ఆయన ఇచ్చినటువంటి చాలా సపోర్టివ్ రెఫరెన్సెస్ అన్ని కూడా ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనకి సంబంధించినవి. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు చేసినటువంటి వాగ్దానాలు చూపించి, ఇదిగో దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు, ఇలా ఆశీర్వదిస్తాడు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, సరే నాకు కృత నిబంధనలు ఏమైనా చూపిస్తావా అని అన్నాడు. కొంచెంసేపు కష్టపడ్డాడు. అప్పుడు నేను కృత నిబంధన చూపించి, కృత నిబంధనలో ప్రభువు, పాత నిబంధనలో ప్రభువు మీరు నన్ను వెంబడిస్తే నేను మీకు సమస్తం ఇస్తానన్నాడు, నేను కాదనడం లేదు. కానీ కృత నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభువు
నన్ను వెంబడించాలనుకుంటే అడవి నన్ను వెంబడిస్తే మీకు సమస్తము ఇస్తానని వాగ్దానం చేశాడు. క్రొత్త నిబంధనలోనేమో మీరు నన్ను వెంబడించాలనుకుంటేనే సమస్తమును వదులుకొని నన్ను వెంబడించండి అని అన్నాడు. నేను మీకు సమస్తము ఇస్తానని చెప్పనలేదు. పాత నిబంధనలో మీలో బీదలు ఉండనే ఉండరు అని వాగ్దానం చేశాడు. క్రొత్త నిబంధనలో ప్రభువా నేను పేదను ప్రభువా అంటే బీదలైన మీరు ధన్యులు అని అన్నాడు. పాత నిబంధనలో నేను మీకు సమస్తమును అనుగ్రహిస్తానన్నాడు. క్రొత్త నిబంధనలో సమస్తమును వదులుకోండి అని చెప్పానన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా అని చెప్పి పాత నిబంధన మనకు అవసరం లేదని కాదు. పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనల అన్నీ కూడా ఇప్పుడు ఈ యుగమందు ఉన్నటువంటి మనకు ఒక హెచ్చరికను దయచేయడానికి దావీదంతటి వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని పేరు పొందినటువంటి దావీదు కూడా తప్పు చేస్తే దేవుడు దాన్ని రహస్యముగా దాచిపెట్టక బహిరంగంగా దాన్ని పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి బహిరంగముగా అతనికి శిక్ష విధించి, సో దట్ ఈస్ అ వార్నింగ్ టు అస్. అది మనకు వార్నింగ్. అది పాత నిబంధన లేకపోతే అసలు పాపం అంటే ఏంటో మనకు తెలియదు. పాత నిబంధన లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. క్రొత్త నిబంధన లేకపోతే ఇవ్వబడిన కృప సంగతి మనకు తెలియదు. సో పాపం అంటే ఏంటో తెలిస్తేనే కదా మనం పాపం చేయకుండా పక్కకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. పాత నిబంధన ఉంటేనే కదా మనం చేస్తున్నది తప్ప ఒప్ప అనేటువంటి తెలిసేది. క్రొత్త నిబంధన కూడా ఉంటేనే కదా ఒకవేళ మనం తప్పు చేసినా మనకు క్షమాపణ కూడా ఉంది, ఒక అవకాశం ఉంది అని తెలియచేసేది. అసలు అవకాశమే లేకపోతే ఒకసారి మీరు నార్త్ కొరియా కాన్స్టిట్యూషన్ తీసుకొని మన ఇండియా కాన్స్టిట్యూషన్ తీసుకొని ఈ రెండింటిని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేటువంటి ఉండవు, కానీ మన కాన్స్టిట్యూషన్ మనకి రెమెడీస్ ని ప్రొవైడ్ చేస్తా ఉంది. ఒకవేళ మనకి ఏదైనా కష్టం వస్తే, మనకి ఏదైనా సమస్య వస్తే, మనం చెప్పినటువంటి దాన్ని ఎవరైనా వినకపోతే మనం పై అధికారుల దగ్గరికి వెళ్ళేటువంటి హక్కు ఉంది. ఎవరైనా సరే మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని హరిస్తూ ఉంటే ఆ ఫండమెంటల్ రైట్స్ కోసము అది ఈవెన్ ప్రభుత్వం కూడా మన ఫండమెంటల్ రైట్స్ ని హరించడానికి ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలని వాళ్ళు మనకు మన ఫండమెంటల్ రైట్స్ ని ఇచ్చేస్తా ఉంటే మనము ఆర్టికల్స్ ను ఉపయోగించుకొని హైకోర్టుకి వెళ్ళొచ్చు. దాన్ని మన ఫండమెంటల్ రెమెడీస్ అని అంటాము. తర్వాత సుప్రీంకోర్టు కూడా మనం వెళ్ళవచ్చు. సో ఈవెన్ న్యూ టెస్టమెంట్ అనేటువంటిది అలాంటిదే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. పాత నిబంధన ముసుకు అలాగే ఉంచుకుంటే దాన్ని తొలగించుకోకపోతే ఇంకొక సమస్య కూడా ఉంది. అదే ఈరోజు ప్రస్తుతం సంఘాల్లో జరుగుతున్నటువంటి సమస్య. ఈరోజు వాస్తవానికి మనం చూస్తే ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి సంఘాలు, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి చర్చెస్, ఇవన్నీ కూడా ఈ చర్చ్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఈ స్టేజీ కానీ, లేకపోతే ఈ ఆవరణం అని కానీ, ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం ఒక కట్టడానికి ప్రాముఖ్యత ఉంది. అందుకోసమే వాళ్ళు ఎరుశలములో ఉన్నటువంటి సొలొమోను చేత నిర్మించబడినటువంటి దేవాలయానికి అంత ప్రాధాన్యతనిచ్చారు. బట్ న్యూ టెస్టమెంట్ ప్రకారం నీవు నేనే ఒక ఆత్మ మందిరముగా మనం అందరము కూడా కలిసి ఒక సార్వత్రిక సంఘముగా కట్టబడ్డాం. అది నువ్వు అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు అక్కడ కూర్చుని యేసుని ఆరాధించవచ్చు, నేను ఇక్కడ కూర్చుని యేసుని ఆరాధించవచ్చు. కానీ పాత నిబంధన ప్రకారం అయితే అందరం కూడా యెరూషలేముకి వెళ్ళి అక్కడ కూర్చుని ఆరాధన చేయాలి. ఎందుకంటే మనుషుల చేత కట్టబడినటువంటి ఆ రాళ్లు కలిగినటువంటి దేవాలయంలో మాత్రమే దేవుడు ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం అలా కాదు. ఈరోజు సంఘముగా మనము కూడా ఈ పాత నిబంధనకి సంబంధించిన కొంచెం కొన్ని ముసుకులను ఇంకా అలాగే ధరించుకొని ట్రెడిషన్స్ ని ఫాలో అవుతున్నాం, సాంప్రదాయాల్ని ఫాలో అవుతా ఉన్నాం. అందుకే చెప్పాను మీకు రోమీలకు రాసిన పత్రిక మీరు ధ్యానం చేస్తే అవి మీకు ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇంకా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. నిజం చెప్పాలంటే ఈరోజు మనం అందరం కూడా బిబ్లికల్ క్రిస్టియన్స్ కాదు, బట్ ట్రెడిషనల్ క్రిస్టియన్స్. వాక్యానుసారమైన క్రైస్తవులం కాదు మనం, సాంప్రదాయకమైనటువంటి క్రైస్తవులం. మన తాత ముత్తాతలు మనకు అందించినటువంటి సాంప్రదాయాల్ని ఈరోజు సంఘాల్లో అలాగే కొనసాగిస్తున్నాం. ఈవెన్ నేనంటాను, సువార్త ప్రకటించేటువంటి విషయంలో ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో మేబీ మన ఆంధ్రప్రదేశ్లోని ఐ థింక్ హైదరాబాద్లోనే అనుకుంటాను, ఈ శివశక్తి గ్రూప్ వాళ్ళు సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వాళ్ళు, రోడ్ల మీద సువార్త ప్రకటన చేస్తున్నట్టు వాళ్ళని వెళ్ళి రోడ్ల మీద ఇష్టానుసారంగా పచ్చి పచ్చి బూతులు తిడుతూ బైబిల్ చించేస్తూ బైబిల్ తగలబెట్టేస్తూ ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది, ఇది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం కూడా ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. నేను ఆలోచన చేశాను, వై, ఎందుకు దేవుడు ఇలా చేస్తుంటే అలో చేస్తా ఉన్నాడు? నాకు అనిపించింది మన మంచి కోసమే. శివశక్తి వలన దేవుడు లేపింది మన మంచి కోసమే. అదేంటి సార్ అలా అంటారు అని అనుకోవచ్చు మీరు. ఇది నా ఓన్ వ్యూ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకనంటే ఆ శివశక్తి వాళ్ళనే వాళ్ళు లేకపోతే ఈ రోడ్ల మీద సువార్త చెప్పేటువంటి వాళ్ళని మీద దాడి చేయకపోతే ఈ రోజు కూడా మనం ఇంకా అదే ఓల్డ్ ట్రెడిషన్ ని పట్టుకొని ఆలాడుతానే ఉంటాం. ఒకప్పుడు కుదిరింది ఆ స్ట్రాటజీ, సువార్త ప్రకటించడానికి అది సులభంగా ఉనింది. కానీ ఇప్పుడు కూడా నేను అదే స్ట్రాటజీని ఉపయోగిస్తానంటే కుదరదు. ఇప్పుడు కూడా నేను అట్లాగే వెళ్తానంటే కుదరదు. ఇప్పుడు కూడా నేను అట్లాగే రోడ్ల మీదకి వెళ్ళి నేను అట్లాగే సువార్త నేను ప్రకటిస్తాను, కరపత్రికలు పంచుతాను అంటే కుదరదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, ఇప్పుడు ప్రజలు మారిపోయారు, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు, ఒక్కొక్కళ్ళు వ్యతిరేకమవుతా ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మనం కూడా స్ట్రాటజీని మార్చుకోవాలి. ఇంతకు ముందులాగే అదే కరపత్రికలను పట్టుకొని వెళ్తారు, అంతకుముందు అక్కడ సాక్ష్యాలు విన్నాం నిజం ఓకే, కానీ ఇప్పుడు కూడా నేను అలాగే 2021 కూడా అలాగే ఉంటానంటే, ఆ రోజు ఏసఐ అంగీ వేసుకున్నాడు కాదు, ఈ రోజు కూడా నేను కూడా అంగీ వేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఈ రోజు ప్రకారం మనం ప్యాంటు సొక్క వేసుకునే ముందు మన పూర్వీకులు అందరు లుంగీలు వేసుకున్నారు, పచ్చలు కట్టుకున్నారు, ఇప్పుడు మనం కూడా అలాగే ఉంటానంటే ఎలా కుదురుతుంది? మారాం కదా. సో ఆలోచించేయండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇంతకు ముందులాగా గుంపులు గుంపులుగా రోడ్డు మీద నిలబడి పాటలు పాడుకుంటూ వెళ్తే ప్రయోజనం లేదు. ఏదో ఒక సెంటర్లో నిలబడి నేను ఒక్కడనే వాక్యం చెప్తే మీరందరూ వెనకాలని చప్పట్లు కొడితే సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను 10 మందిని నా వెనకాల వేసుకొని వెళ్లి ఈదుల్లో సువార్త చేయడం కంటే ఈ 10 మందిని సువార్తికులుగా నేను తయారు చేసి నేను వాళ్ళకి పంపిస్తే చాలు. వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కనటువంటి వాళ్ళని రీచ్ అవ్వగలిగితే చాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని రీచ్ కాగలిగితే చాలు, వాళ్ళ బంధువుల్ని రీచ్ కాగలిగితే చాలు. ఒకప్పుడు మాస్ ఎవాంజలిజం పనిచేసింది, పెద్ద పెద్ద సభలు పెట్టి ఆ సభలకి పిలిపించి ఆ సభల్లో పిలిపించి మీటింగ్లు పెట్టి అక్కడ చేతులు ఎత్తిచ్చి. ఈరోజు మాస్ ఎవాంజలిజం కష్టమే, పనికిరాదని నేను చెప్పను, బట్ దానికంటే మనకి ఎక్కువ రిజల్ట్ తీసుకొని వచ్చేది పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్తీకరణ. మీకు తెలుసా, ఈరోజు సంఘ చరిత్రలో 90% మంది మార్పు చెందినటువంటి వాళ్ళు పర్సనల్ ఎవాంజలిజం ద్వారా మార్పు చెందిన వాళ్ళే, కేవలం 10% మంది మాత్రమే మాస్ ఎవాంజలిజం ద్వారా మార్పు చెందినటువంటి వాళ్ళు. పర్సనల్ ఎవాంజలిజం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో అర్థం కావడం లేదు మనకి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం సమాజ మందిరంలో కూడుకొని ఆరాధన చేసి వీళ్ళు వెళ్లేటువంటి వాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో జస్ట్ మనం వచ్చేది కేవలం ఆరాధించి వెళ్ళిపోవడానికి కాదు, క్రొత్త నిబంధన ప్రకారం ఇక్కడకు వచ్చిన తర్వాత మనం శిష్యులుగా తయారు చేయబడాలి. జీసస్ ప్రభు గో అండ్ మేక్ బిలీవర్స్ అనలేదు, గో అండ్ మేక్ డిసైపుల్స్ అని అన్నాడు. కానీ ఈరోజు సంఘం ఆ పని చేయడం లేదు. కొత్త నిబంధన ఈరోజు సంఘం ఆ పని చేయడం లేదు. సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులని శిష్యులుగా తయారు చేయడం లేదు. అసలు వాళ్ళకి వాక్యమే బోధించడం లేదు. అదేం సార్ అంత పెద్ద మాట అనేశారు?
వాక్యమే బోధించడం లేదంటే నా ఉద్దేశం వాక్యానుసారంగా బోధించడం లేదని. చాలా సంఘాల్లో ఒక టాపిక్ తీసుకొని దానికి ఒక రెండు మూడు రెఫరెన్సులు తీసుకొని దానికి ఒక రెండు నాలుగైదు కథలు చెప్పేసి వా ఈరోజు మా పాస్టర్ అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రసంగంలో ఎంత అరిస్తే ఎంత ఊపుంటే అంత అద్భుతమైన ప్రసంగం ఆ రోజు. నేను కూడా కొన్నిసార్లు ప్రసంగాలు అరుస్తాను. అరవడం తప్పనేటది నా ఉద్దేశం కాదు, కానీ కేవలం ఆ భావోద్రేకాల్ని టచ్ చేసే విధముగా ప్రసంగాలు చేయడం అలవాటు అయిపోయింది మనకి. అందుకోసం ఈరోజు మన సంఘాల్లో మన శిష్యుల్ని తయారు చేయలేకపోతున్నాం. ఈరోజు సంఘాల్లో వాస్తవానికి బోధన అవసరం, టీచింగ్ చాలా అవసరం. సంఘం వెలుపల ప్రీచింగ్ అవసరం, సంఘం లోపల టీచింగ్ అవసరం. ఈరోజు సంఘం వెలుపల సంఘం లోపల రెండిటిలో ప్రీచింగే ఉంది, టీచింగ్ లేదు. టీచింగ్ అనేటువంటిది బిర్యానీ లాంటిదండి. బిర్యానీ తినడానికి భలే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కానీ టీచింగ్ అనేటువంటిది తెల్లన్నం లాంటిది. కానీ మీకు ఒక విషయం తెలుసా, టీచింగ్ రోజు తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. బిర్యానీ రోజు తింటే ఆరోగ్యానికి మంచిదా? తెల్లన్నం తినడానికి నీకు రుచిగా అనిపించకపోవచ్చు, ఇదేంది ఎలా ఉంటుంది అనిపించవచ్చు, కానీ ఆరోగ్యానికి అదే మంచిది. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి టీచింగ్ చాలా అవసరం. ఈరోజు చాలా సంఘాల్లో బైబుల్ స్టడీస్ లేవు. బైబుల్ స్టడీస్ ఉంటే బాగుంటుంది, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఉంటుంది. కానీ బైబుల్ స్టడీలకి ఒకరు పెట్టినా వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, బైబుల్ స్టడీ మీద ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళు లేరు. ఈరోజు వాస్తవానికి నేను తిమోతి స్కూల్ ఆఫ్ థియాలజీ అని చెప్పి ఇక్కడ నేను ఏదైతే బోధిస్తున్నానో టీచ్ చేస్తున్నానో వాస్తవానికి ఇవన్నీ కూడా ఎవరైతే సేవకులకు ట్రైన్ అప్ అవడానికి వస్తున్నారో చూసారా, వాళ్ళకే కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రతి విశ్వాసికి అవసరం. ప్రతి విశ్వాసి కూడా ఇవి నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే ఎలాంటి స్థితి వచ్చినా వాళ్ళు కూడా నిలబడగలుగుతారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేశామంటే ఒక ట్రెడిషన్ కి మనం అంటుకట్టుబడిపోయాం. ఆ ట్రెడిషన్ ప్రకారం అలా వెళ్ళిపోతున్నాం, అంతే, వెళ్ళిపోతున్నాం. దాంట్లో నుంచి బయటకు రావడానికి మనం ఇష్టపడడం లేదు. కానీ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు మేక్ డిసైపుల్స్, శిష్యుల్ని తయారు చేయడం. ఈ శిష్యుడు వెళ్ళి మరొక శిష్యుడిని తయారు చేయడం. ఈ రీతిగా మనం వెళ్తేనే త్వరితముగా ప్రభు వచ్చే లోపలికి మనము సర్వలోకమును చేరుకోగలము. ఇంకా మనం పాత స్ట్రాటజీని పట్టుకొని వేలాడుతూ ఉంటే మనకు సమయం వ్యర్థము, సమయం వ్యర్థం, ధనం వ్యర్థము. హార్వెస్ట్ ఈస్ ప్లెంటిఫుల్, లేబరర్స్ ఆర్ ఫ్యూ. కొత్త విస్తారంగా ఉంది, పనివారు చాలా కొద్దిగా ఉన్నారు, కానీ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, వనరులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ వాటిని మనం ఈ రోజు యూటిలైజ్ చేసుకోలేకపోతా ఉన్నాం, వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇంకా పాత పద్ధతినే పట్టుకొని వేలాడితే కుదరదు, అప్డేట్ అవ్వాలి మనం. బహుశా నేను అందుకే అనుకుంటున్నా, అందుకో నేను అన్నాను, వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి సువార్త చెప్పేటువంటి వాళ్ళకి మనల్ని కొట్టి తరిమేస్తా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తుంది అంటే స్ట్రాటజీ మార్చుకోండి రా, ఇంకా అదే పాత స్ట్రాటజీ, కొత్త స్ట్రాటజీతో రండిరా నాయన. ఎందుకు ఇలా రోడ్ల మీదకి వచ్చి అరుస్తారు? పర్సనల్ గా వెళ్ళి విజిటింగ్ చేయండి, మీ పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పండి. పక్క ఊరికి వెళ్ళి కాదు, పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి. క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, బహుశా మీలో కొంతమంది దీంతో ఏకీభవించకపోవచ్చు, ఏకీభవించవచ్చు. బట్ నేను ముందే చెప్పి అందుకోసం, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇలా అయితే మనం ఇంకొంచెం వేగంగా సాంప్రదాయాన్ని, ట్రెడిషనల్స్ ని విడిచిపెట్టి, ఈరోజు సంఘాల్లో జరుగుతున్న విషయం అదే కదండి. ఎస్పెషల్లీ క్రిస్మస్ సీజన్ తీసుకోండి, పండగల సీజన్ తీసుకోండి. ట్రెడిషనల్ గా మా పోయినసారి వాళ్ళు ఇంత ఖర్చు పెట్టాం, ఈసారి మనం ఇంత ఖర్చు పెట్టాలి. పోయినసారి వాళ్ళు 5-4 అడుగులు స్టార్ పెట్టారు, ఈసారి మనం 5 అడుగులు స్టార్ పెట్టాలి. పోయినసారి వాళ్ళు 1 స్ట్రీట్లో పెట్టారు, ఈసారి మనం 3 స్ట్రీట్లో పెట్టాలి. ఇది కూడా సాంప్రదాయమే, మన పుడుకల దగ్గర నుంచి అందిపుచ్చుకునేదే. ఇది కూడా మనం అలాగే చేస్తా ఉన్నాం. నిజంగా సువార్త సత్యం మనకు అర్థమైతే అనవసరమైన వాటికి, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్మస్, అనవసరమైన వాటికి వేలకు వేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టకుండా అవసరమైన దగ్గర ఉపయోగించవచ్చు. సువార్తకు దాన్ని ఎలా ఉపయోగించాలో కొత్త స్ట్రాటజీని ఆలోచన చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. నువ్వు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసావు, ప్రీ క్రిస్మస్ మీటింగ్, లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు, మళ్ళీ ఎవరు వచ్చారు అడికి? అంతా వచ్చింది క్రైస్తవులే, అక్కడికొచ్చినంత క్రైస్తవులే, వినేది వాళ్లే, ప్రతి మీటింగ్ లో చేతులు ఎత్తేది కూడా వాళ్లే, వెళ్ళిపోయేది కూడా మరలా తిని వెళ్ళిపోయేది కూడా వాళ్లే. ఆలోచన చేయండి, క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, డ్యాన్సుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, స్టేజ్ డెకరేషన్ల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, బెలూన్స్ కోసం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం? ఈ క్రిస్మస్ సీజన్ లో ఎంతెంత ఖర్చు పెడుతున్నాం, ఎవరికి ఖర్చు పెడుతున్నాం, ఎవరికి దగ్గరికి వెళ్తుంది ఆ డబ్బు, ఎంతమందికి సువార్త ప్రకటించబడుతుంది? ఆలోచించేయండి. అదేమంటే అది కూడా ఒక ట్రెడిషన్ అయిపోయింది మనకి. ఆ ముసుగు తొలగించి మనం బయటికి రావాలి, ముసుగు తొలగించి మనం బయటికి రావాలి. ఒకసారి అరబ్ దేశాలకు వెళ్ళండి, బయట కమ్యూనిస్ట్ దేశాలకు వెళ్ళండి, హింసించబడుతున్న సంఘాలలో ప్రాంతాలకు వెళ్ళి చూడండి, అక్కడ వాళ్ళు ఏ విధంగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అక్కడ ఏ విధంగా వాళ్ళు ట్రెడిషన్ ని విడిచిపెట్టి ఆ ముసుగును తొలగించుకొని అర్థవంతంగా ఎలా ఆరాధన చేస్తున్నారో అర్థమవుతుంది. డబ్బు తగిలితే గారి మాటేనో, అందుకోసమే దేవుడు మోడీని లేపాడు తెలుసా మీకు, అందుకే దేవుడు అమిత్ షాని లేపాడు తెలుసా, అందుకే దేవుడు ఇంకా అధికారాన్ని ఇచ్చాడు తెలుసా వాళ్ళకి, అందుకే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నన్ను క్షమించండి, మాట చెప్తున్నాను, మణిపూర్లో సంఘాలు కాల్చబడ్డాయి కదా, ఎన్నో సంఘాలు కాల్చబడ్డాయి కదా, మనందరం కూడా దుఃఖించాం కదా, బాధపడ్డాం కదా. ఎందుకు అలా జరిగిందో ఆలోచన చేశారా? నేను లిటరల్ గా అడికి వెళ్ళాను కాబట్టి, నేను చూసి వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అక్కడ ఏమైపోయిందంటే డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి మహిమ కలిగిన మందిరాలు, అంటే అందమైనటువంటి మందిరాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అసలు మణిపూర్ లో కుక్కీల మధ్యలో ఉన్న చర్చెస్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. వచ్చిన డబ్బంతా కూడా అందంగా, అసలు వుడ్ వాళ్ళకి బాగా వుడ్ దొరుకుతుంది కదా, ఫారెస్ట్ కదా, కాస్ట్లీ వుడ్ తో ఎంతెంత పెద్ద మందిరాలు, ఎంతెంత సంఘాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటిఫుల్ గా మందిరాలు నిర్మించి ఇది మహిమ కలిగిన మందిరం అని దానికి పేరు పెట్టి వాళ్ళు ఆరాధన చేస్తా ఉంటే మొత్తం కాల్చిపడేశారు. దేవుడు అనుమతించాడు. ఇండైరెక్ట్ గా వాళ్ళకి అర్థం కావాలి, సంఘం అంటే ఇది కాదురా నాయన, కట్టడం కాదురా నాయన, మీరే. సో పెద్ద పెద్ద బిల్డింగ్ లో కూర్చొని ఆరాధన చేస్తున్న వాళ్ళందరినీ కూడా దెబ్బ కొడితే అందరు వెళ్ళి రోడ్లకి వెళ్ళి కూర్చొని ఇప్పుడు కొండల్లో కూర్చొని ఆరాధన చేశారు మొన్నటిదాకా, అడవిలో కూర్చొని ఆరాధన చేశారు మొన్నటిదాకా, రిలీఫ్ క్యాంప్స్ లో కూర్చొని ఆరాధన చేశారు మొన్నటిదాకా. క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చొని చేసినా అది కూడా సంఘమే, అది కూడా ఆరాధనే. అలాంటి దినాలు భవిష్యత్తులో మనకు కూడా రాబోతాయి, వస్తాయి కూడా. ఆర్ యు రెడీ ఫర్ దట్? నేను సంఘాన్ని విడిచిపెట్టమని నేను చెప్పడం లేదు, కానీ ట్రెడిషనల్ గా ఫాలో అవ్వద్దని చెప్తున్నాను నేను. సంఘం యొక్క కాన్సెప్ట్ తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ట్రెడిషనల్ గా ఏది అనుసరించొద్దని చెప్తున్నాను నేను. ట్రెడిషనల్ గా సంఘానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను నేను. ఆదివారం, ఈరోజు ఆదివారం కాబట్టి 10 గంటలకు చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, 1 గంటకు వచ్చేద్దాం, కానుకేలు గట్ట వేసేద్దాం కాదు. వెళ్తే ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నావు, ఏం నేర్చుకున్నావు? నువ్వు వెళ్తున్న సంఘం వలన నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావా లేదా? హౌ టు ఐడెంటిఫై? ఒకవేళ నీ సంఘము కేవలం అద్భుతాల గురించే మాట్లాడుతుందా, కేవలం ఆశీర్వాదాల గురించే మాట్లాడుతుందా, కేవలం డబ్బు గురించే మాట్లాడుతుందా, దెన్ ఇట్స్ బీ కేర్ఫుల్. నువ్వు వెళ్తున్న సంఘం పాపం గురించి, పరిశుద్ధత గురించి, నీతి గురించి హెచ్చరికలు జారీ చేస్తా ఉందా? నీకు నచ్చడం లేదా? కానీ అదే నీకు క్షేమకరమైన సంఘం. నువ్వు వెళ్తున్న సంఘం కేవలం ఆశీర్వాదాలు, దీవెన్లు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మిరాకల్స్, హీలింగ్స్, ప్రాఫెసీ అని మాట్లాడుతున్నారా? అది నీకు క్షేమకరమైన సంఘం కాదు. ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడుతున్నారా? ఈ లోకం సంబంధమైనటువంటి కన్స్ట్రక్షన్ గురించే మాట్లాడుతున్నారా? దాన్నే మహిమ కలిగిన మందిరం అని అంటున్నారా? దెన్ దట్ ఈస్ నాట్ ఎ సేఫ్లీ చర్చ్ ఫర్ యూ. ఎక్కడైతే పాపము, పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము, ప్రవర్త, నడక, నడవడిక గురించి, మార్పు గురించి మాట్లాడతారో, కఠినంగా మాట్లాడతారో, అదే క్షేమకరమైనటువంటి సంఘము. నేను ముగిస్తున్నాను. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన మనకు అవసరం లేదని కాదు, పాత నిబంధన అవసరమే. అది పాపం అంటే ఏంటో మనకు తెలియపరుస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. కానీ క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే ఆ పాపము నుంచి మనకు విడుదల కలిగేటువంటి మార్గాన్ని కూడా బయలుపరుస్తుంది. కాబట్టి పాత నిబంధన అవసరమే, దాన్ని ఉంచుకొని అందులో నుంచి హెచ్చరికలను తీసుకొని క్రొత్త నిబంధన ద్వారా, కృప ద్వారా క్షమించబడుతూ ఇక మీదటి నుంచి ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. సాంప్రదాయపూర్వకంగా, ట్రెడిషనల్ గా అలా ఇంకా ముసుగు వేసుకుని, గుడితనాన్ని కలిగి, దేవుని వాక్యంలోని సత్యాలని చూడలేని స్థితిలో ఉండి సాంప్రదాయంగా వెళ్ళిపోవద్దు. ఆ ముసుకును ఒకసారి తొలగించి క్రీస్తు వైపు చూసి, క్రీస్తును పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలిగితే అది మనకు దీవెన ఆశీర్వాదం. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి